స్వాములారు, ఈ సభలో నరసింహరాజు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయటమైంది. గీతాభవన నిర్మాత భక్తులు స్వయం కృషితోటి జీవితంలో అభివృద్ధిలోకి వచ్చి ఇంత పెద్ద భవనాన్ని నిర్మించారు. ఆయన జ్ఞాపకార్థం, స్వర్గీయ నరసింహరాజు గారి జ్ఞాపకార్థం ఈ చిన్న సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 మంది చనిపోయి జీవించుంటారు, అంటే వాళ్ళ శరీరాలు కనపడకపోయినా వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల అలా మానవ జాతి హృదయాల్లో అలా జీవించుంటారు. కొంతమంది జీవించింది కూడా ఎవరి హృదయంలోనే ఉండటం, కొంతమంది శరీరాలు జీవించి ఉంటాయి కానీ ఎవరి హృదయంలో వాళ్ళకి స్థానం ఉండదు. కొంతమంది శరీరాలు లేకపోయినా అనేక మంది హృదయాల్లో వాళ్ళకి స్థానం ఉంటుంది. జీవితం అంటే ఏమి లేదు, జ్ఞాన ప్రేమల సమన్వయం జీవితం. ప్రేమను జ్ఞానాన్ని సమన్వయం చేసుకోవాలి. ఆ జీవితం యొక్క జీవం కూడా ఇది. అందుకే సత్పురుషుని సహవాసం ఈ సత్సాంగత్యం. సజ్జన సామర్థ్యం వల్ల మన హృదయంలో ఉన్నటువంటి సద్వస్తు మన ఎరుకులోకి వస్తుంది. అది సత్పురుషుని సహవాసం యొక్క ప్రయోజనం. అది అయితే వస్తు మనకి అనుభవం ఏది, ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా 100 జన్మల తర్వాత కూడా అనుభవం హృదయంలోనే కలగాలి. అనుభవం జరిగే ప్లేస్ మన కాళ్ళలోనే చేతుల్లోనే కాదు, హృదయంలోనూ అనుభవంలో. ఆ అనుభవాన్ని మన మనస్సు అందుకోలేదు, మాట అందుకోలేదు. ఇక్కడున్న వస్తువుని మాట అందుకోలేదు, మనస్సు అందుకోలేదు, అది అనుభవానికి అందుతుంది. అనుభవం అయితే అనుభవం ఎక్కడ వస్తుందో హృదయంలోనే వస్తుంది. అంతేగా పెంకితనం ఉండకూడదు కానీ పట్టుదల ఉండాలి. జీవిత గమ్యాన్ని సాధించడానికి పెంకితనం ఉండకూడదు. పెంకితనం వేరు, పట్టుదల వేరు. చాలా మంది పెంకితనం పట్టుదల అనుకుంటారు, దానికి దీనికి సంబంధం. పట్టుదల ఎంత మంచిదో పెంకితనం అంటే చెడ్డది. పట్టుదల పాజిటివ్ సైడ్ పనిచేస్తుంది, పెంకితనం నెగిటివ్ సైడ్ పనిచేస్తుంది. పట్టుదలకు అబ్రహం లింకన్ పేరు, అమెరికా ప్రెసిడెంట్. గవర్నమెంట్ ది పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. 10 ఏళ్ళు చిన్నప్పుడు బిజినెస్ చేశాడు ఆయన లింకన్ గారు. ఆయన 4 ఎలక్షన్లో పోటీ పెడితే 3 ఎలక్షన్లో ఓడిపోతా ఉండేవారు. ఆయన పట్టుదలకు గుర్తు, పట్టుదలకు గుర్తుగా అగ్రహం లింకన్ అని చెప్తారు. ఆ పట్టుదల ఎటువంటిదండి, విసుగు లేదు, గొప్ప ఆత్మవిశ్వాసం గల వ్యక్తి లింకన్. ఆయన 5 సంవత్సరాలు చిన్నప్పుడు వ్యాపారం చేస్తే నష్టం వచ్చింది. నష్టం వస్తే మళ్ళీ ఎలక్షన్లో పోటీ పెట్టాడు, ఓడిపోయాడు. 38వ సంవత్సరంలో ఆయన 39వ సంవత్సరంలో భారీ పోయింది. మళ్ళీ 45వ సంవత్సరంలో ఆయన ఎలక్షన్లో మళ్ళీ పోటీ పెడితే మళ్ళీ ఓడిపోయాడు. లింకన్ చెప్తూ ఉండేవాడు, మనం మంచి చేయటం ప్రారంభిస్తే చెడు ఏదో వచ్చినా మనం మంచి విడిచిపెట్టకూడదని, అది లింకన్ సిద్ధాంతం. మనం చేతిలో మంచి చేసే శక్తి మనకి ఉంటే విడిచిపెట్టకూడదు. అంటే చెడు ఏదో వచ్చినా మనం చేసే మంచి రాకూడదు. ప్రజల ఆయన ఎన్నిసార్లు ఓడించినా ప్రజల మీద ఆయనకున్న ప్రేమ మటుకి ఎప్పుడూ తగ్గలేదు. అంటే మనం చేయవలసిన మనం పని చేస్తున్నాం, జరగవలసింది అలా జరుగుతుంది, మనం చేయవలసిన పని మనం చేస్తున్నాం. అంటే జరగవలసింది మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మన డ్యూటీ విషయంలో మనకు అస్ట్రెస్ చేస్తే జీవితంలో ఓడిపోతామని చెప్తాడు లింకన్. మన డ్యూటీ విషయంలో మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. అనుకూలంగా ఉండొచ్చు కానీ ప్రతికూలంగా ఉండొచ్చు. ఆయన ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేక భావాలు, నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడూ తెచ్చుకోకూడదు. అలాగే తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ పోటీ పెడితే మళ్ళీ అందులో ఓడిపోయాడు. నిజం రోజున ఎలా ఉండడో ఓడిపోయిన రోజున ఎలాగే ఉంటాడు వాడు లింక. చివరికి అనేక ఓటములు చవిచూసి జీవితంలో అనేక అనుభవాలు పొంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా, సమాజం ద్వారా జీవితంలో అనేక అనుభవాలు పొంది ఆత్మవిశ్వాసం కించిత్తు కూడా చెదరకుండా ఆయనకు 60వ సంవత్సరం వచ్చేటప్పటికి అనేక ఓటముల తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. అంటే పట్టుదలకి సంకేతం లింకన్ డిటర్మినేషన్, ఆ కృత నిశ్చయి. ఆ జీవితంలో ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితంలో ఓడిపోతాం. అంటే మనకి తగినటువంటి ధైర్యం లేకపోతే, ఆత్మవిశ్వాసం లేకపోతే, ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, మనకి సహనం లేకపోతే సాత్విక ప్రవృత్తి రాదు. సాత్విక ప్రవృత్తి లేని వాడు శాంతిగా ఉండడు, సమాజానికి ఆనందాన్ని ఇవ్వలేడు. సాత్విక ప్రవృత్తికి అలవాటు పడినవాడు తాను శాంతిగా ఉంటాడు, సమాజానికి ఆనందాన్ని ఇస్తాడు. అంటే సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాడు, తాను శాంతిగా ఉంటాడు, ఇతరులకు శాంతి ఇస్తాడు. ఎవరు సాత్విక ప్రవృత్తి గలవాడు మాత్రం. సత్వగుణం గుణమే, కానీ మన గమ్యానికి గమ్యానికి దారి చూపించి చదువు తప్పుకుంటాం. సత్వగుణం ద్వారా మూడు గుణాలనే దాటగలం. అది గుణం అయినప్పటికీ మంచి గుణం, అది ఎప్పుడైనా ఊడిపోతే సరే సరే మనం ఊడగొట్టుకోకూడదు. సత్వగుణాన్ని గుర్తు తెచ్చి రాలిపోతే పర్వాలేదు, మనం గట్టిగా అడిగితే మళ్ళీ క్షీణపడదు. అని సత్వగుణం చాలా ముఖ్యం జీవితంలో. సాత్విక ప్రవృత్తి మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అభ్యాసం లేకుండా ఏది రాదు. ఒకవేళ ఈ జన్మలో కొంత అభ్యాసం చేసి మనం ఫెయిల్ అయితేనే ఇప్పుడు మన శరీరానికి మరణం వచ్చినా ఇబ్బంది లేదు. ఈ అభ్యాసం ఈ ప్రాక్టీస్ మరుగంలో కంటిన్యూ అవుతా ఉంటాయి. అభ్యాసం వల్ల మీ మనస్సు ఎప్పుడైనా ఉదయంలో ఉన్నప్పుడు సత్వగుణం ఉన్నప్పుడు దాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అహంభావాన్ని కాదు పొడిగించుకోవటం, మనస్సును కాదు పొడిగించుకోవటం, సత్వగుణాన్ని పొడిగించుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది మనం చెప్పడం, ఆ గుణం వచ్చినప్పుడు దాన్ని పొడిగించుకుంటాం వల్ల దాని డ్యూరేషన్ పెంచుకోవాలి. మనస్సు హృదయంలో ఎంతసేపు ఉంటుంది ఈ ప్రశ్న, మనసు హృదయంలో ఎంతసేపు ఉంటుంది? అభ్యాసం వల్ల ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్ చేయగా చేయగా, అభ్యాసం చేయగా చేయగా ఎక్కువ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేసేది చూసుకోవాలి. అది సాధన ఎక్కడాన్ని హృదయంలో ఉన్నంతసేపు మనస్సు ఉంటుంది. హృదయంలోంచి మళ్ళీ బయటకు వచ్చాక అది ఎలా ఉంటుంది దాని పరిస్థితి? మనస్సు హృదయంలోంచి మళ్ళీ బయటకు వస్తే అది మామూలు పరిస్థితికి వచ్చేస్తుంది. హృదయంలోంచి తప్పుకుందంటే బాహ్య ముఖానికి వచ్చేస్తుంది. అది హృదయంలో నిలబడి ఉంటే మీకు శాంతిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. హృదయంలోంచి చెదిరిందా మళ్ళీ బాహ్య ముఖానికి వచ్చేస్తుంది. హృదయం వైపు నువ్వు మనస్సు ఇదేలాగా నువ్వు ప్రాక్టీస్ అభ్యాసం చేస్తంటే దానికి విశ్రాంతి దొరుకుతుంది. నీ మనసుకి విశ్రాంతి కావాలంటే ఎక్కడైతే శాంతి స్థానం ఉందో, ఎక్కడైతే ఆనంద స్థానం ఉందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆ దానికి అభిముఖంగా నీ మనస్సును కనుక పంపిస్తుంటే దానికి శాంతి జరుగుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. అయితే ఒకటి, ఆ హృదయాభిముఖంగా ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి గమ్యం మీద ఎంత ప్రీతి ఉందో ఆ గమ్యానికి వెళ్ళే మార్గంలో కూడా అంతే ప్రీతి ఉండాలి. ఆ గమ్యానికి వెళ్ళే మార్గంలో మనకి ప్రీతి లేదనుకోండి తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతాం. మహాత్మా గాంధీ గారు అంటా ఉండరు, మీకు చెడుతలంపులు ఎప్పుడు వస్తుంది కానీ పేచీలు పెట్టుకోవద్దు, వాటికి సహకరించడం మానేయండి. అంటే దాటితో సహకరించడం మానేస్తే అది పోతే చెడుతలంపుడు పోతాయి. నాన్ కోఆపరేషన్, నిన్నదే చెడుతలంపుడు తగ్గిపోతే సహకరించడం మానేస్తుంది. అంటే నీ హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేసినప్పుడు దానికి చల్లదనం దొరుకుతుంది. అంచేత హృదయంలో ఉన్నది చల్లదనం, హృదయంలో ఉన్నది శాంతి, హృదయంలో ఉన్నది ఆనందం, హృదయంలో ఉన్నది సుఖం. నీ మనస్సులో ఏదన్నా మాలిన్యాలు ఉన్నా, మనస్సులో ఏదైనా దోషాలు ఉన్నా, హృదయంలో మనస్సు ఎంతసేపు నిలబడగలిగితే అంచేపు మనస్సులో ఉన్న దోషాలు తగ్గుతూ ఉంటాయి, మనస్సులో బలజనతలు తగ్గుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది హృదయంలో ఉంది చైతన్యం. చైతన్యం అన్నా పరమాత్మ అన్నా ఆత్మ అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఈశ్వరుడన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే ఫైనల్ ట్రూత్, అది అల్టిమేట్ పరమ సత్యం, శాశ్వత సత్యం. ఆ వస్తువు తాలూకు జ్ఞానం కలిగే వరకు మానవుని దుఃఖం విడిచిపెట్టదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎన్ని అయితే దుఃఖాలు ఉన్నాయో అది కుటుంబ పరంగా రానివ్వండి, సమాజ పరంగా రానివ్వండి, లేకపోతే ప్రకృతి ద్వారా రానివ్వండి, లేకపోతే పంచభూతాల ద్వారా రానివ్వండి, ఏ రకమైన సరే దుఃఖం వచ్చినా సర్వ దుఃఖాల నుంచి మనిషి విడుదల పొందాలంటే ఒకటే, ఆత్మజ్ఞాన సముపాధి. ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే సముపార్జించాడో వాడొక్కడు మాత్రమే సర్వ దుఃఖాల నుంచి విడుదల పొందుతాడు, రిలీజ్ అవుతాడు. మన నిజస్థితిని మనం పొందే వరకు, దాని తాలూకు జ్ఞానం మనకు వచ్చే వరకు ఏదో రకమైన దిక్కు నేను వెంటాడుతుంటుంది రాబోయే జన్మంలో కూడా. ఇది ఒక వెలికి, నేను ఒక ఏదైనా ఏదో ఒక అసంపూర్ణత నేను వెంటాడుతూ ఉంటాను. భగవాన్ అంటూ ఉంటారు, అది ఏదో దాని వైభవం ఏదో అక్కడ ఉంది. నీ మనసులో ఉన్న గుణాలు, నీ మనసులో ఉన్న ఆలోచన, నీ మనసులో ఉన్న తలంపులు, నీ మనసులో ఉన్న కొందరతనం తీసుకుని దానికి రుద్దకం అంటాడు లోపల ఉన్న ధనం. ఆ చైతన్యాన్ని ఊహించలేదు, అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. నీకు పోయిన అనుభవంలో రాకపోతే వదిలేదు, తీసుకెళ్ళి నీ తొందరతనాన్ని తీసుకెళ్ళి దాని మీద రొద్దకు. నువ్వు తెలియపోతే తెలియనట్టు పని ఉంది. అంతేకాదు నీ వికారాలన్నీ తీసుకెళ్ళి నీ రాగద్వేషాలని
మా మనస్సును అప్పుడు చేస్తే నీ ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో ఏ ఊహించుకోద్దు. దాన్ని పట్టుకెళ్ళి నీ గుణాలు తీసుకెళ్ళి నీ సంకల్ప కల్పాలు తీసుకెళ్ళి దాన్ని వృద్ధకు అది తెలుసుకోకపోయినా పర్లేదు, ఈ పని మట్టుకు చేయి. నువ్వు అనుకున్నట్టు లేదు, అది ఎలా ఉందో అలా ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు లేదు. నీ అనుకోవడాలు తీసుకెళ్లి దాన్ని వృద్ధొద్దాం. అది ఊహించేది కాదు, వాక్కు దాన్ని వర్ణించలేదు, మనస్సు ఊహించలేదు. అంటే నీ ఊహలను తీసుకెళ్లి దాన్ని ఆ లోపల సర్దుకొస్తూ రుద్దొద్దు. దక్షిణామూర్తి కూడా మౌనంగా ఉండి దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. వేదం కూడా చెప్తుంది వాక్కు వర్ణించలేదండి, మనస్సు దాన్ని తెలుసుకుందామని వెళ్ళి వెళ్ళి తెలుసుకోలేక వెనక్కి వచ్చేస్తున్నాం. ఋగ్వేదంలో ఉంది ఒక మాట, అసలు మనం స్తోత్రం చేయగలిగింది, దాన్ని నిరంతరము స్మరించుకోగలిగింది, స్తోత్రం చేయగలిగింది హృదయంలో పరమాత్మ ఒకటి మాత్రమే అన్నట్టు. మనం నిరంతరము స్మరించుకోగలిగింది, స్తోత్రం చేయగలిగింది, ధ్యానించగలిగింది, అది ఒక్కటి మాత్రమే. అది తప్పించి దీన్ని ఏది స్మరించినా ఏది ధ్యానం చేసినా ఈ పరిణామంలో నీకు దుఃఖం వస్తుంది. అది రూపరహితం నామరహితం. మీరు జ్ఞప్తిలోకి తెచ్చుకోరుకునే దగ్గుతే లేకండి. అది తప్పించి మీరు ఏది స్మరించినా పరిణామంలో మీకు దుఃఖం నిగురుతుంది. మీకు ఒక ఎప్పుడైనా స్తోత్రం చేయాలంటుందనుకోండి, మీరు స్తోత్రం చేయగలిగిన వస్తువు అది ఒకటి మాత్రమే అన్నట్టు. మీకు ఏదైనా కవిత్వాలు చెప్పాలంటుందనుకోండి, మీరు కవిత్వాలు చెప్పదని ఏదైనా కవిత్వాలు అలవాటు ఉంటే, మీకు రచనలు అలవాటు ఉంటే, ఒకవేళ మీకు ప్రవచనాలు చెప్పడానికి అలవాటు ఉంటే చెప్పదగ్గది అది ఒకటి మాత్రమే అన్నట్టు. అది ఉద్యోగం చెప్పు. మీ ఏ రోజు కారే ప్రతిరోజు అభ్యాసాన్ని చెయ్యాలి. ఏ రోజుకి ఆ రోజే మనం సజీవంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే మనం సజీవంగా ఉండాలి, అభ్యాసం ఉండాలి. ప్రతి రోజును మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఒకటే మర్చిపోకండి, ఈ వేదం చెప్పిన మాట, మీరు వస్తువు గమ్యాన్ని గమ్యం మీద మీకు ఎంత ప్రీతి ఉందో చేసే ప్రయత్నంలో కూడా అంత తీపిగా అంత తీపిగా ఉండాలని కదా వస్తువు. అది లేదని గమ్యం మిస్ అయిపోతుంది. మరి సరసరి ఎలక్షన్లు ఓడిపోయినప్పుడు ప్రజల మీద కొంచెం ఏంటి ప్రజలు ఇలా అయిపోయారు, ప్రజలు ఏంటి ఇలా మన మోసం చేశారు, దగా చేశారు, ప్రజలను కూడా నమ్మటానికి లేదని ఇలా ఏదో అనుకుంటాడు ఓడిపోయినాడు. అప్పుడు కూడా ప్రీతి ప్రజల మీద ప్రీతి ఇష్టం ఆప్యాయత వెనక నడిచిపెట్టాడు. ఆయన చేసే పని ఆలమాంటలేదు, మనం చేసే పని మనం మానక్కర్లేదు. ఆయన నన్ను ఓడించడం ఆలమాంటం లేదు, వాళ్ళ మీద నాకున్న ప్రేమ నాకు మాంటం లేదు. ఎన్నో సార్లు జీవితంలో ఓటమి చూసి ఓటమి చూసి ఆయన 65 సంవత్సరంలో ప్రచంట పొందారు. వారి పని వారు మానప్పుడు మన పని మనం మానటం లింకన్ సిద్ధాంతం. మనం పని మన ఉదయపూర్వకంగా చేస్తాం. విధి ప్రారంభంలో ఏదింటే ఎదురొస్తూ ఉంటాం. అయినప్పటికీ మనం చేయవలసిన మంచి మనం మానకూడదు. అదే భగవాన్ దృష్టిలో ప్రారంభం లేదు, బాణమం లేదు, గంధం లేదు. శాస్త్రంలో ఏం చెప్తారంటే దేహం యొక్క ప్రారంభము విడిచిపెట్టిబడిన బాణం అంట. జ్ఞానికి కూడా ఆగామి సంచితం పోతాయి, ప్రారంభం అనుభవించాలని చాలా శాస్త్రాల్లో ఉంది. విడిచిపెట్టబడిన బాణం అని ఏది ప్రారంభం. మన చేతిలో ఉన్న బాణాన్ని విడిచిపెట్టకుండా ఉండగలం, కానీ విడిచిపెట్టేసిన బాణాలు మనం ఏం చేయలేము కదా. భగవాన్ ఏమన్నారంటే గమ్యము లేదు, దేహము లేదు, ప్రారంభం లేదు, బాణమే లేదు అన్నారు జ్ఞాని దృష్టిలో, మన దృష్టిలో. అది జ్ఞానం యొక్క వైభవం. అంటే నువ్వు స్వచ్ఛం అవ్వాలంటే చల్లగా అవ్వాలంటాడు. శివుడు చల్లగా ఉంటాడు. శివుడు ఎలా ఉంటాడు? చల్లగా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు. అంత స్వచ్ఛంగా నువ్వు అవ్వాలంటే ఈశ్వరుడు ఎక్కడున్నా నీ హృదయంలో ఉన్నాడు. నీ మనస్సు ఆయన సమీపంలో ఉంటూ నువ్వు కూడా అంత స్వచ్ఛంగా చల్లగా. కంఠంలో విషం ఉన్నా నెలలో పాములు ఉన్నప్పటికీ నిర్మలంగానే ఉంటాడు, స్వచ్ఛంగానే ఉంటాడు, తెల్లగానే ఉంటాడు, శాంతిగానే ఉంటాడు. ఆయన అంతర్యామి, ఆయన అంతర్యామి. ఆయన సమీపంలో ఉన్నప్పుడు నువ్వు కూడా స్వచ్ఛం అయిపోతావు, తెలిపైపోతావు. నీకు ఒకవేళ పరజీవితం ఏమనున్నాయి రాడిపోతావు. ఆ శివుడు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు వాడు భయరహితుడిగా ఉంటాడు. గరుత్మంతుడికి పాములకి పడవు విరోధం. ఒకసారి శివుడు మీద శివుడు అంతంలో ఉన్నటువంటి సర్పం ఒకసారి గరుత్మంతుడిని చూసి బాగున్నావా అని అడిగిందట. నేను బాగున్నానో లేదో చెప్తాను, ముందు శివుడి యొక్క కంఠం దిగురా అంటారు. ఇది శివుడి దగ్గర రాలేదు గరుత్మంతుడు. బాగున్నావా నువ్వు అని అడిగి వాడికి పాములకి ఈరోజు వాడు నువ్వు బాగున్నావా అని అడిగిందట. ఎవరినండి గరుత్మంతుడు? నేను బాగున్నానో చెబుతాను, ముందు శివుడి కంఠం నుంచి బయటికి రా అంటారు. అంటే శివుడి సమీపంలో ఉన్నవాడంత భయరహితుడిగా ఉంటాడు.
అదే నీ హృదయంలో ఈశ్వరుడు సన్నిధానంలో ఉన్నప్పుడు నువ్వు బైరవికుడిగానే ఉంటావు. బైరవికుడిగా ఉంటాం కాదు, నిర్మలంగా ఉంటావు. ప్రకృతిలో నాటిపోతుంది నీ చలింపచేయలేదు. హృదయంలో సద్వస్తూ ఉంటే ధ్యానింపు దగ్గరది. ఎంతకాలమైతే నువ్వు హృదయంలో ఉండగలుగుతావో అంతకాలం నీకు మనస్సులో ఉన్న దోషాలు, మనస్సులో ఉన్న బలహీనతలు, నీ మనస్సులో ఉన్న పునర్జన్మ నీతులు వాటికంతటి రాలిపోతూ ఉంటాయి. అంటే వాటి శక్తి తగ్గిపోతూ ఉంటాయి. నీ మనస్సులో ఉన్న దోషాలు పోయగలిగి నీ మనస్సు నిర్మలం అయ్యకూడదు. సత్పురుషులతో, మహాత్ములతో, మహర్షులతో నువ్వు సాంగత్యం చేస్తూ ఉంటాయి. మనస్సు గంతులు 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 వేసుకుంటూ, ఉరకల ఉరకల వేసుకుంటూ హృదయం సన్నిధానములకు పరిగెడుతుంది. అట్లా నదీ ప్రవాహంగా మీరు గంటక్కర్లేదట్టు నది. ఆ నదిలో ఉన్న నీరు సముద్రంలోకి వల్ల ఒడివడికి వెళ్ళిపోతుంది, కానీ నీరుని పట్టుకుని గంటక్కర్లేదు. మా ఇంకోసారి చూడంట ప్రవాహం చూడదు. ఒకసారి ఆగంటే ఆగదు, మనం ఇంక చూడమంటే చూడదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని పొంగే దాని పొంగు, ఎప్పుడు సముద్రంలో కలిసేవారు. అలాగే మనస్సు కూడా ఆ నదీ ప్రవాహానికి ఎంత బలం వచ్చిందో మనస్సు కూడా ఇంత బలం వస్తుందంటే మహర్షులతో, మహాత్ములతో, యోగ్యులతో, అరవతని వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు బలవంతమైన మనస్సుని అక్కడ గంటక్కర్లేదు. అట్లా ఎక్కడికండి రండి. అదే గంతులు వేసుకుంటూ సంతోషంతో, ఆనందంతో ఒక ప్రవాహంలో బలవంతాన్ని నెట్టక్కర్లేదు. బలవంతాన్ని నదీ ప్రవాహాన్ని సముద్రంలోకి మనం నెట్టక్కర్లేదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని పొంగే దాని పొంగు. ఆడమంటే ఆడదు, మా వంక చూడంటే చూడదు. అలా నెట్టుకుంటూ మనసు స్వచ్ఛమైతే, సత్పురుషుని సహవాసంలో అది నిర్మలమైతే మనస్సుని బలవంతాన పంపక్కర్లేదు. హృదయంలో దాని ఒకరిగా నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి హృదయంలో ఐక్య సంతోషంగా వెళ్ళి ఐక్యం అయిపోతుంది. బాధపడుతూ సంతోషంగా వెళ్ళి ఐక్యం అయిపోతుంది. ఒకవేళ మహాప్రవాహంలో దానికి ఏదైనా ఆటంకాలు వచ్చినా ఆ వస్తువు మీద పరమప్రీతి పడుతుంది. ఏ ఆ సద్వస్తువు మీద పరమప్రీతి ఏర్పడుతుంది. ఏది నిర్మలమైన మనస్థితి. ఒకవేళ దాటిలో ఏదైనా ఒక ఆ ప్రవాహంలో దానికి ఏదైనా ఆటంకాలు ఏర్పడినా అవి ఊరికే మేక దాట. మేక దాట అంటే మేక దాటిన సామెత ఇంటికి వచ్చినది. కావేరి నది పుట్టిన చోట మేకలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. కావేరి నది ఎక్కడైతే పుట్టిందో పుట్టించే ఊరికి మేకల గంతేసి వెళ్ళిపోతున్నట్టు. అలాగే ఆటంకాలు వచ్చినప్పటికీ హృదయం అవకుండా ప్రయాణం చేసేటప్పుడు మనసుకి ఏదైనా ఆటంకాలు వేసినప్పుడు ఒక గంతేసి ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతాం. అంత సులభం అయిపోతున్నట్టు. ఏంటి సత్పురుషుడి సహవాసం వల్ల, మహర్షులతో సాంగత్యం వల్ల అతి సులభంగా మనస్సు అతి సులభంగా ప్రవహిస్తుంది. అతి సులభంగా ఏదో కష్టంగా పొందడం కాదు, అతి సులభంగా అది ప్రవహిస్తున్నట్టు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. అయితే మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేయటానికి రజోగుణం తగ్గాలి, తమోగుణం తగ్గాలి, దానికి సత్వగుణం వచ్చినప్పుడు హృదయాభిముఖంగా అంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. అంటే సత్వగుణాన్ని కాపాడుకో, దాన్ని పెంచుకో, దాన్ని పోషించుకో. కొంతకాలం మనకు హృదయంలో ఆనందం అనుభవం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఆనందం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మరి ధ్యానం ముగిసిన తర్వాత మరి తాదాత్యం, మళ్ళీ దేహంతో తాదాత్యం వచ్చేస్తూ ఉంటుంది. హృదయంలో నుంచి మనస్సు బాగానే ఉంటుంది. మరి హృదయంలో ఇంకేది బాగా మొత్తం అంటే హృదయంలో మనస్సుకి ఏదైనా వాసన ఉంటే హృదయంలో కొంతకాలం ఉన్నప్పటికీ ఆ వాసన ఏం చేస్తుందంటే మనస్సును తిరగ పట్టుకుని మళ్ళీ శాస్త్రంలో తీసుకొచ్చేస్తుంది. అంటే వాసన పూర్తిగా నశించే వరకు మనసును నమ్మటానికి ఉంటుంది. అదే అది హృదయంలోకి ఎదురు రావటం వల్ల కొంచెం పరిశుభ్రం అవుతుంది, పరిశుభ్రం అవుతుంది. అది సాధకుడు ముఖ్య లక్షణాలు చెప్తారు. మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి. మన అవసరం లేనప్పుడు మాట్లాడుతూ ఉంటే అహంభావాన్ని పెరుగుతూ ఉంటాం. హృదయంలోకి మనస్సు ఉబ్బుకి మరి సహస్రంలోకి వస్తా ఉంటే మరి దేహంతో తాదాత్యం వస్తుందని అని ప్రశ్న. ఇప్పుడు భగవాన్ అంటున్నారు వస్తుంది, అది సంభవమే, అలా వచ్చే అవకాశం ఉంది. మరి దేహంతో దానికి తాదాత్యం వచ్చేస్తుంది, కానీ అభ్యాసంలో తాదాత్యం క్రమేదీ తగ్గిపోతుంది. మళ్ళీ హృదయంలోకి మనస్సును పంపించటం వల్ల దేహంతో దానికి కొన్ని తాదాత్యం తగ్గి ఐడెంటిఫికేషన్ తగ్గుతూ ఉంటుంది. నీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది మనుషులతోటి ఇంకా తారస పడతా ఉంటారు. అనేక మంది మనుషులు, రకరకాల మనుషులు తారస పడుతూ ఉంటారు. అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ మనుషుల ద్వారా, ఈ సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటూ అక్కడ ఆగిపోకుండా ఎదురకి వెళ్ళాలి. పాఠాలు నేర్చుకోవడం మానకూడదు, మన ప్రయాణం ఆగకూడదు. అంటే మనకు అవగాహన వస్తే ఇప్పుడు మనం చైతన్యంగానే ఉన్నాం. నేను మట్టి అయ్యే వరకు నేను నాకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందము లేదు అనేది పెడతా విషయం మనం గ్రహించాలి. అది పెడతగా ఉన్నప్పుడు కూడా మట్టిగానే ఉంది. ఈ సూక్ష్మ అర్థం అది పెడుతుగా ఉన్నప్పుడు కూడా మట్టిగా ఉంది, కానీ దానికి మట్టి పేరు కావాల్సిన లేదు, ఆ రూపంతో కావాల్సి ఉంది, ఆ పిడత అనే పేరుతో కావాల్సి ఉంది. మట్టి లేకపోతే రూపం లేదు, మట్టి లేకపోతే పిడత రూపం రాదు. కానీ పిడతగా ఉన్నప్పుడు కూడా, పిడతనే రూపంలో ఉన్నప్పుడు కూడా, పిడతనే నామంగా ఉన్నప్పుడు కూడా ఆ మట్టితో కావాల్సి పొందుతా ఉంటే ఈ నామరూపాలు ఏం బంధించో పిడకం. ఇప్పుడు మనం ఒక నామరూపాలు ఉన్నాయి, మనకి నామరూపాలు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రహ్మముతో తాలాక్యం పొందుతున్నాం అనుకోండి, ఈ నామరూపాలు మనం ఏం బంధించు. నేను పిడతగా ఉన్నాను, నేను పిడతగా ఉన్నాను. ఇప్పుడు పిడత ఎలా ఉంది? మట్టిగానే. ఇదికే మట్టికి ఒక రూపం వచ్చింది, అంతకంటే లేదు. పిడతలో ఉన్న మట్టిని తీసేస్తే పిడతకి ఇంకా రూపం లేదు. ఇప్పుడు కూడా మన దేహంతో ఉన్న తాలాక్యం, మన రూపంతో ఉన్న తాలాక్యం, మన నామంతో మనకు ఉన్న పేరుతో తాలాక్యం మనం వదిలేసి ఇప్పుడే గూట్లో పడిపోతాం. ఇప్పుడే ఇక్కడే గూట్లో పడిపోతాం. నేను ఈ మట్టిలో ఎప్పుడు కలుస్తాను, నేను మట్టిలో ఎప్పుడు కలిసిపోతాను, మట్టిలో కలిసిపోయే వరకు నాకు సుఖం లేదు, శాంతి లేదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళే వరకు నాకు సుఖం లేదు, శాంతి లేదు అని పెడతా అంటున్నప్పటికీ అలా అనేప్పుడు కూడా అది మట్టిలో ఉన్నాను. కానీ ఈ మట్టిలో ఉండి మట్టికి వేరుగా ఉన్నాను అనుకుంటాను. మన బ్రహ్మములో ఉండి బ్రహ్మముకు వేరుగా ఓ చిన్న తలంపు వల్ల లక్షలాది జన్మలు, కోట్లాది జన్మలు సత్యానికి గురవుతుంది. వేరు భావన, ఆ భిన్న భావన, ఆ భేద భావన వేరు చిన్న తలంపది. ఆ చిన్న తలంపు వల్ల ఆ తలంపుని బట్టి ఇప్పుడు వేరు తలంపులు వచ్చేస్తున్నాయి, లక్షలాది జన్మలకు మనం గురవుతుంది. బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాం, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాం, పెడతా ఉన్నాం తండ్రి మట్టి కంటే వేరుగా, మట్టిలో ఉండి మట్టి కంటే వేరుగా ఉన్నాను అనుకుంటుంది. అలాగే మనం కూడా బ్రహ్మములో ఉండి బ్రహ్మముకి వేరుగా ఉన్నాం, భిన్నంగా ఉన్నాం. ఆ భిన్నంగా లేము, ఆ భిన్నంగా ఉన్న తలంపును ఆధారంగా చేసుకుని అనేక తలంపులు వచ్చి కోట్లాది జన్మలు, లక్షలాది జన్మలకు గురవుతుంది. మరి ఇప్పుడు బ్రహ్మములో కాకపోతే ఎక్కడ అది సజ్జన సాంగత్యం వల్ల, ధ్యానం వల్ల తెలుస్తుంది. లోపల ఏ వస్తువులైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాము, దేని పట్ల మనకు ప్రీతి ఉందో, ప్రీతి ఉండాలి వస్తుండదు. లోపల ప్రీతి ఉండాలి, ప్రీతి లేకుండా సాధన చేసిన సక్సెస్ అవ్వలేరు. యాంత్రికంగా చేయకూడదు సాధన, ప్రీతిగా చేయాలి, ఇష్టంగా చేయాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడికి వెళ్ళే వరకు నాకు ఆనందం లేదనేది పెడతారు. ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడే ఉంది, కానీ తేడా ఎక్కడ వచ్చిందంటే దానికి అది ఏదిగా ఉందో దానికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక నామం వచ్చింది. పిడత మట్టిగా నిజం, రూపంగా అబద్ధం, నామంగా అబద్ధం. మనం కూడా బ్రహ్మముగా నిజం, రూపంగా అబద్ధం, నామం. ఈ తేడా తెలిస్తే ఇప్పుడు కూడా బ్రహ్మములుగా బ్రహ్మముగానే ఉన్నాము. అయితే బ్రహ్మముగా ఉంటే ఇంటికి విషయానికి వస్తాము, బ్రహ్మముకు భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నాం, మట్టికి భిన్నంగా ఉన్నామని పెడతాడా అనుకుంటుందో, మనం కూడా బ్రహ్మముకి భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఆ చిన్న తలంపు వల్ల కొన్ని వేరు తలంపులు వచ్చి మన అజ్ఞానంలో అశాంతిలో కూరుకుపోతున్నాయి. నేను మట్టిలో కలవాలి, నేను మట్టిలో కలవాలన్నప్పుడు పెడత ఎలా ఉంది? ఎక్కడ ఉంది? మట్టిలోనే ఉంది. మనం కూడా బ్రహ్మములు ఐక్యం కావాలి, బ్రహ్మములు ఐక్యం కావాలని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మరి? మనం కూడా బ్రహ్మములు, కానీ చిన్న ఇక్కడ బ్రహ్మ మట్టికి ఏరుగా ఉన్నాం అనుకుంటుంది పెడత. అక్కడి నుంచి పోరాటం ప్రారంభమైంది. మనం కూడా బ్రహ్మముకి ఏరుగా ఉన్నాం అనుకుంటున్నాం, ఆ తలంపులో మనకి పోరాటం ప్రారంభమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది. హృదయంలో ఎంతకాలం ఉండగలిగితే అంతకాలం ఉండే వరకు ఆ కాంతిలో నువ్వు ఎక్కడ? హృదయంలో కాంతిలో ఆ శాంతిలో నువ్వు హృదయంలో, హృదయం అనేది ఒక కాంతి బ్రహ్మా విరుగది. ఆ విరుగులో, ఆ శాంతిలో, ఆ కాంతిలో, ఆనందంలో నువ్వు ఎంతసేపు నిలబడగలిగితే, ఎంతసేపు ఉండగలిగితే నీకు ఈ భ్రమ, ఈ భ్రాంతి, అజ్ఞానం అనే చీకటి పటాపంచడమైపోతుంది. అంటే సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా పోతుందో అలాగే నువ్వు ఆ ఆనందంలో ఉండగలిగితే, హృదయంలో శాంతిలో ఉండగలిగితే ఈ చీకటి పూర్తిగా నశిస్తుంది. ఒకసారి మనకి ఎప్పుడైనా అశాంతి వస్తుందనుకోండి, మన గురువు మనల్ని విడిచిపెట్టేశాడా, భగవంతుడు మనం విడిచిపెట్టేశాడా, ఈశ్వరుడు మనం విడిచిపెట్టేశాడా అనిపిస్తుంది. శాంతి వస్తే ఈశ్వరుడు మనం స్మరించుకుంటున్నాడు అనిపిస్తుంది. మనకి శాంతికి దూరం అయితే ఈశ్వరుడు మనల్ని మర్చిపోయాడా అనిపిస్తుంది. శాంతిగా ఉన్నాం అనుకోండి, ఈశ్వరుడు స్మరించుకుంటున్నాడు మిమ్మల్ని. దాచి ఇంత శాంతి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాడు? భగవంతుడు ఆయన హృదయంలోకి మనల్ని తీసుకుంటే శాంతి, తీసుకోకపోతే అశాంతి. భగవంతుడు ఆయన ఉడిలోకి మనల్ని తీసుకుంటే శాంతి, లేకపోతే అశాంతి. ఇది అక్కడ తప్పింది, ఇంకో చోట శాంతి లేదు. మీరు ఎప్పుడు శాంతిని ఊసలాడుతున్నారు అనుకోండి, ఆనందంలో ఊగిసిరి అడుగుతున్నారు అనుకోండి. ఇప్పుడు భగవాన్ భగవంతుడు మనం తీసుకున్నాడు అనుకోవాలి, ఆయన అనుగ్రహం మన మీద పనిచేస్తుంది అనుకోవాలి. ఆ లేకపోతే అంత అలౌకికమైన శాంతి, అంత అభౌతికమైన శాంతి మనకు దొరకదు. అయితే నీకు ఎప్పుడైనా అనుభవాలు వస్తూ ఉంటాయి, అనుభవాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ అనుభవాలు నిలబడవు. అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నిలబడవు. ఎప్పుడు వరకు వాసన నీరుతో సహా నశించే వరకు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అవి వేరుతో నశించే వరకు అది మనసు హృదయంలో నిలబడదు. ఎప్పుడున్న అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మీకు ఆత్మానుభూతి శాశ్వతం కావాలంటే ఈ వాసన వేరుతో సహా నశించాలి. సృష్టి లేని వాడికి దుఃఖం ఉంటుంది, సృష్టి ఉన్నవాడికి దుఃఖం, కానీ సృష్టి లేని వాడికి దుఃఖం ఉంటుంది. ఆ సృష్టి అనే శబ్దంలో ఉందని అర్థం కల్పితం ఉన్నది. సృష్టి అనే శబ్దంలోనే అది కల్పితం ఉన్నది అని అర్థం. సృష్టి సృష్టి అంటారు చూడండి, సృష్టి అంటే కల్పితం అని అర్థం. సృష్టి ఉన్నవాడికి అశాంతి, సృష్టి లేని వాడికి అశాంతి లేదు. వాసన ఏమాత్రం దగ్గర ఉన్నా మళ్ళీ దగ్గర ఉండొచ్చు. వాసన వేరుతో సహా నశించే వరకు దాన్ని నమ్మటానికి మీరు లేదు. మీకు వాసన నశిస్తేనే కానీ రోగం పూర్తిగా తగ్గితేనే కానీ ఆరోగ్యం చేయకూడదు. వాసన నశిస్తేనే కానీ మీకు జ్ఞానం కలగదు. కొంతమందికి సాధన చేసిన వెంటనే బాగా తొందరగా వాసన నాశనం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఎంత సాధన చేసినా వాసన నశించదు. అంటే భగవంతుడికి ఒకళ్ళ మీద ఇష్టం ఉందని ఒకళ్ళ మీద ఇష్టం ఉందని కాదు. పూర్వ జన్మలో ఎవరైతే బాగా సాధన చేసి ఈ జన్మలోకి వచ్చారో వాడికి అతి తొందరగా వాసన నాశనం అవుతుంది. ఇప్పుడు మనకి ఏ తరంపులు ఎక్కువ వస్తున్నాయో పూర్వ జన్మల్లో పూర్వ దేహాల్లో ఉన్నప్పుడు ఆ తరంపులకు సంబంధించిన పనులు ప్రాక్టీస్ చేసినట్టు. నువ్వు కాని దాంట్లోంచి, నువ్వు ఏదైతే కాదో దాంట్లోంచి ఎక్కడ ప్రెజర్ తీసుకుంటున్నప్పటికి పెయిన్ అనుభవించవలసిందే. అది ఎటర్నల్లా, అది చట్టం. భగవంతుడికి మించిన ఆప్తుడు మనకు లేడు. మనం వీళ్ళ ఆప్తులు వాళ్ళ ఆప్తులు అనుకుంటాం. గురువుకి మించిన ఆప్తుడు, భగవంతుడికి మించిన ఆప్తుడు మనకు లేడు. భగవంతుడికంటే ప్రేమించే వాళ్ళు మనకు ఎవరు ఇక్కడ లేరు. మనకు మనం రావటేడు భగవంతుడిలోంచి వచ్చాం. భగవంతుడికంటే ప్రేమించే వాళ్ళు ఎవరు మనకు లేరు. ఇప్పుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కారణం అది నిజమన కాదు, మన అజ్ఞాన కారణం. అంటే భగవంతుడి గురువు కానీ భగవంతుడి కానీ గారు ఒక మాట చెప్తే భగవంతుడి కంటే మించిన ఆప్తిగా మనకు సృష్టిలో ఎవడ లేడట్టు అని చెప్పి దాన్ని ఆప్తవాక్యం అంటారు. ఆప్తుడు చెప్పిన మాట, ఆప్తుడు చెప్పిన మాట, మన ఆప్తుడు చెప్పిన మాటను మనం తీసేయకూడదు. ఎవడైతే మన క్షేమం కోరుతున్నారో వాళ్ళ మాటకి ఎంతో కొంత గౌరవం ఇవ్వాలి. భగవంతుడి కంటే ఎక్కువ క్షేమం కోరేవాడు ఎవడు లేడు మనకి. భగవంతుడి కంటే ఎక్కువ క్షేమం మనకి తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా ప్రభు ఆయన, భర్త కూడా ఆయన. భర్త అంటే భరించేవాడు అని అర్థం. అయితే మనకు తల్లి అయినా తండ్రి అయినా మన క్షేమం కోరేవాడైనా మన ఆప్తుడైనా మన నిజంగా ప్రేమించేవాడైనా మన భర్త అయినా మన యజమాని అయినా మన ప్రభువు, మన ప్రభువు ఆయన మన నియమించేవాడైనా అది పుణ్యబలం లేని వాళ్ళు అది గుర్తించలేరు. సాధన బలం లేని వాళ్ళు, పుణ్యబలం లేని వాళ్ళు అది గుర్తించలేరు. అంటే దాన్ని భగవంతుడు చెప్పాను ఆత్మవాక్యము అంటారు. ఏమంటారు, భగవద్గీతలో చెప్పిన వాక్యాలని ఆప్తవాక్యములు. ఆప్తవాక్యములు అంటే అది మనం బాగు కోరి, మన క్షేమం కోరి, మన భవిష్యత్తు కోరి చెప్పిన మాటలు. అయితే మనం యోగ్యత ఉన్నప్పుడు వింటాం, యోగ్యతలైనప్పుడు వినం. మనకు యోగ్య గ్రహించే యోగ్యత ఉన్నా లేకపోయినా, మనకు అర్థం చేసుకునే యోగ్యత ఉన్నా లేకపోయినా, మనకు అర్థం అవుతున్నది అనుకోవాలి. కానీ భగవంతుడు చెప్పిన వాక్యం అసత్యం అనుకోకూడదు. మనకు అవగాహన అవటం లేదు, మన బ్రెయిన్కి పట్టడం లేదు, మన మెదడుకి పట్టడం లేదు అనుకోవాలి. నేను మట్టిగా ఉన్నప్పుడు సుఖం పిడతగా ఉన్నప్పుడు రావటం లేదు అనేది పిడత. మీరు అందరూ చెప్పొచ్చు పిడత అందంగా ఉందో అమ్మంగా ఉందని, కానీ నేను మట్టిగా ఉన్నప్పుడు సుఖం పిడతగా ఉన్నప్పుడు రావటం లేదు. ఏం చదువు రావటం లేదు చెప్పండి. మీరు ఇక్కడ ఇప్పుడు కూడా మట్టిగానే ఉంది. పిడత ఎలా ఉంది ఇప్పుడు కూడానే మట్టిగానే ఉంది. కానీ మట్టితోటి తాదాత్మ్యం పోయింది. రూపం తోటి పిడత తోటి ఒక పిడతనే పేరు పెట్టేసింది దానికి. ఆ రూపం తోటి పేరుతోటి తాదాత్మ్యం వచ్చేసింది. ఎంత తాదాత్మ్యం వచ్చేసింది అంటే మట్టిలో ఉన్నావు అన్న సంగతి కూడా మర్చిపోయి పిడత పిడతని ఎంత ఎర్రగా ఉన్నావు. ఎక్కువ కాలు చేశారు నన్ను, ఎక్కువ కాలు చేసి కాలు చేసి రంగు తీసుకొచ్చారు. ఈ రంగు నిజం కాదు, ఎక్కువ కాలు చేసి ఇలా తీసుకొచ్చారు. ఇది నిజం కాదు, ఇది నిజమైతే మీరందరూ ఎర్రగా ఉన్నారు అంటున్నారు. మరి నాకు ఆనందమే, ఈ శాంతి ఎక్కడ ఉంది? ప్రతి రంగు కల్పించారు, ఎక్కువ కాయలు చేసిన ఉన్నాం. ఆ రంగు ఎక్కువ రంగు ఉన్నా దానికి ఇబ్బంది లేదు కాల్చినా. కానీ అప్పుడు కూడా దేనితో తాదాత్యం ఉండాలి? దానికి మట్టితోటి తాదాత్యం ఉండాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, అది పిడత పిడతగా ఉన్నప్పుడు కూడా అది మట్టిలోనే ఉంది.
కానీ దాని తాదాత్మ్యం ఎక్కడుంది? రూపంతో ఉంది, రంగుతో ఉంది, పేరుతో ఉంది. దేనితో తాదాత్మ్యం లేదు? ఏదిగా ఉందో, ఏ మట్టిగా ఉందో, ఆ మట్టితో తాదాత్మ్యం లేదు. మనం దానికి ఆనందం అనట్లేదు. ఇది మన పరిస్థితి కూడా అంతే. ఇవి ఎంత ఎర్రగా ఉన్నావు అని ఒక చూడటానికి వాళ్ళు, ఆ ఎరుపు అనేది కల్పించబడింది, ఆ రంగు అనేది కలిగి, ఆ రంగు నిజం కాదు, అది కల్పించబడింది. ఆ రంగు కల్పించుందని శాంతి రాదు, ఆనందం రాదు. ఎంతో కొంత సాధన చేస్తున్నాను, ఎంతో కొంత సాధన చేస్తున్నాను. నా సాధనలోని అభివృద్ధికి పొందుతున్నట్టు, పురోగమిస్తున్నట్టు, ఎవాల్వ్ అవుతున్నట్టు నాకు ఎలా తెలుస్తుంది? సర్వసాధారణంగా మీ అభివృద్ధి మీరు కొలుచుకోలేరు, చాలా కష్టం. ఎవడ అభివృద్ధిని వాళ్ళు కొలుచుకోలేరు. మనం ఇంతవరకు అభివృద్ధిలోకి వచ్చాము, ఇంతవరకు రాలేదని క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా కష్టం అది. కానీ ఎవరు ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, భగవాన్ ఏదో కొండ గుర్తు కోసం నాకు చెప్పండి. నేను రాగద్వేషాలు తగ్గాలి, తలంపులు తగ్గాలి. అంటే నువ్వు సాధనలు ఎప్పుడైతే అభివృద్ధికి వస్తున్నట్టు నీ గుర్తు ఏంటంటే రాగద్వేషాలు తగ్గుతూ ఉండాలి, తలంపులు రాగద్వేషాలు తగ్గుతూ ఉండాలి, తలంపులు తగ్గుతూ ఉంటాయి, భావాలు తగ్గుతూ ఉంటాయి, సంకల్ప వికల్పాలు తగ్గుతూ ఉండాలి. మనం అది సాధించాము, ఇది సాధించామని అనుకుంటాం. అది సాధించిన వాడు ఈశ్వరుడే మనం కాదు. అది మనం అనుకోవటంలో మనసు పొడిగింపడుతుంది. ఏదైనా మన వల్ల ఒక మంచి పని ఏంటనుకోని దేహాన్ని ఉరికే పని పెట్టుకుని చేసింది ఈశ్వరుడే, చేసింది ఈశ్వరుడే. అర్జున ఈ ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి మనం. భగవంతుడు చెప్తున్నాడు గీతలో, అర్జున నువ్వు ఎవరిని అయితే ఈ భీష్ముని ఎలా చంపగలం, కర్ణుని ఎలా చంపగలం, వీళ్ళందరినీ ద్రోణాచార్యుని ఎలా చంపగలం నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావు, వాళ్ళందరినీ చంపి పోగులు పెట్టి ఉంచాడు. నేను చంపిన వాళ్ళు చంపి కీర్తిని సంపాదించాను. జీవుడికి ఈశ్వరుడికి ఎంత దూరం ఉంది? అప్పటికి మట్టికి ఎంత దూరం ఉంది? అంత దూరం ఉంది. జీవుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇద్దరు ఒకటేట ఉన్నారు. అలాగే అందిస్తాడు, అందరినీ అది సాధించాలి, ఇది సాధించాలి. కర్తృత్వ బుద్ధి నీకు అడ్డు వస్తాయి. ఇప్పుడు నువ్వు బ్రహ్మముగానే ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మములోనే ఉన్నావు. ఆ కర్తృత్వ బుద్ధి నీకు అడ్డు వస్తాను, లోప బుద్ధి, మామ బుద్ధి. నేను అది సాధించాను, ఇది సాధించాను అనుకునే తలంపులు, ఆ ఆలోచనలు నీకు అవి అడ్డు వస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు. ఆ పిడత రూపం కూడా నేను ఆ రూపాన్ని అనుకుంటాను, ఆ పేరు అనుకుంటాను. అందరూ నువ్వు ఎర్రగా ఉన్నావు, ఎర్రగా ఉంటే రెండు తెలుసు, అది అత్యంపొందుతుంది. అయితే మట్టిలో ఉండి కూడా, మట్టిలో ఉండి కూడా దాని తాలూకు తలంపుల వల్ల, దాని తాలూకు సంకల్ప వికల్పాల వల్ల, దాని తాలూకు ఆలోచన వల్ల, అది మట్టిలో ఉన్నప్పటికీ దాని ఆలోచన, దాని తలంపులు, దాని మాటలు మట్టికి దూరం చేస్తాయి. మట్టిలో ఉన్నప్పటికీ అది కూడా దూరం అవుతున్నావు అనుకున్నది కూడా తలంపి, దూరం అయిపోయాడు అనుకున్నది కూడా తలంపు. కానీ ఆ తలంపు నీ కలిశాన్ని తీసుకొస్తాడు. ఏ తలంపు అయితే నీ కలిశాన్ని తీసుకొస్తాడు, ఏ ఆలోచన అయితే ఆలోచన తీసుకొస్తాడు, దాన్ని తీసుకు పక్కన పెట్టు. మనం దారి వెళ్తాడు, ఏ ముళ్ళ కంపెనీ అడ్డొస్తుంది అనుకుని ముళ్ళ కంపెనీ పీచి పెట్టం, తీసుకు పక్కన పడేస్తాం. ఒకసారి ఓ ముసలం చెప్పింది నాకు, ఒకసారి భగవాన్ దగ్గర ఎప్పుడు చేయటంలో భగవాన్ దగ్గర రెండో దగ్గరకు రాకుండా, దగ్గరకు రాకుండా అలా కూర్చోండి, ఇలా ఏంటో భగవాన్ చుట్టూ ముళ్ళకంపలో చేయగలరు అంటే అన్నారు. నేను భగవాన్ ఎదురుకున్నానే ఇదేవాడండి బాబు, మాకు ముళ్ళకంపలో చేయలేదు. అవర్స్ లో కూడా ఆయన కూర్చుని హాల్లో కూర్చుని అవర్స్ లో కూడా నువ్వు అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అలా అన్నవాడు. ఏంటి లేదు, చెట్టుబడి రాకుండా ముళ్ళకంపలో చేయలేడు. అన్ని తలంపులే నీకు అడ్డు వస్తున్నాయి. నీకు తలంపులే చావుకో, శరీరానికి సంబంధించిన చావుకోవడం నిజం కాదు, అది కూడా తలంపే. శరీరం ఎవరు చనిపోతుంది అది కూడా తలంపే. చావుకోవడం నిజం కాదు, చావుకోవడం ఇది ఎన్ని నిజాలే, ఒకటే నిజం. నిజాలు ఎన్నో నిజాలు, నిజమైనది ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. నేను ఎంతవరకు పురోగమిస్తున్నా సాధన ఇది ఇతని ప్రశ్న. ఎంతవరకు నేను పురోగమిస్తున్నానని ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. మీకు ఆత్మానుభవం, ఆత్మ జ్ఞానం కలగడం కోసం, ఆత్మీయ శాంతి కలగడం కోసం ఏ తలంపులైతే నీకు అడ్డు వస్తున్నాయో, అసలు ఎంతవరకు నీకు తొలగించుకునే శక్తి ఉందో అంతవరకు నువ్వు పురోగమిస్తున్నావు. ఏ తలంపులు నీకు దుఃఖ కారణం అవుతుందో, ఏ తలంపులు నీకు దుఃఖ కారణం అవుతున్నాడో, ఆ పిడత మట్టి అవునవుతుంది కదా, పిడత కాలు తలంపుడు, దానికి మట్టి అవ్వాలండి. కానీ మట్టి
అవసరం లేదు. మట్టిలో ఉన్నాననే భావన కూడా దానికి రావు, మట్టిలోనే ఉంది. కానీ అనుభవం అని ఉంటుంది, ఎవరు అనుభవంలో రాకుండా తలంపులు దగ్గర అనమాట. తలంపులు అడ్డొస్తున్నాయి, తలంపులు అడ్డొస్తున్నాయి. నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు, నీకు తెలుసున్నా తెలియదునే బ్రహ్మంలోనే ఉన్నావు. పిడత రూపం కూడా బ్రహ్మం, పిడత రూపం కూడా మట్టి, మన శరీరం కూడా బ్రహ్మమే రకంగా చూస్తుంది. ఒక సంగతి నువ్వు చూస్తూ ఉంటుంది, మరొక సంగతి నేను ఇష్టం ఉంటుంది. ఇవన్నీ భగవంతుల్లోనే జరుగుతున్నాయని సంగతి నుంచి తెలుస్తే దుఃఖం తల్లారిపోతుంది. నీకు వచ్చే తలంపులు వేదం తగ్గాలి. అంటే సాధనలో ఎక్కువ అభివృద్ధి అవుతుంది, నీకు వచ్చే రాగద్వేషాల యొక్క వేదం తగ్గాలి. రాగద్వేషాలకే వేదం తగ్గాలి. ఇది కేవలం చదువు వల్ల వచ్చేది కాదు, గౌరవాల వల్ల వచ్చేది కాదు. ఎలా వస్తుందంటే వస్తువు తాలూకు మీకు ఆ వస్తువు మీద ఉన్న ప్రీతి వల్ల, ఆ వస్తువు తాలూకు ధ్యానం వల్ల, ఆ వస్తువు తాలూకు స్మృతి వల్ల, ఆ వస్తువు మీద మీకున్న ఇష్టం వల్ల అది ఎరుగుపడుతుంది. కానీ కేవలం చదువు వల్ల వచ్చేది కాదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, వివేకం లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, బుద్ధి తక్కువ వాళ్ళు, తెలియలేని వాళ్ళు విషయాల నుంచి ఎంతైతే ఆనందాన్ని పొందుతారో, వివేకవంతులు, బుద్ధివంతులు, తెలియగల వాళ్ళు ఆత్మలోంచి ఎంత ఆనందాన్ని పొందుతారంటాడు ప్రహ్లాదుడు పాకవద్దు. ఆవిడ వివేకవంతు లక్షణం, వివేకహీనుడు లక్షణం. అంటే మీకు విషయాల మీద వివేకం లేని వాడికి విషయాల మీద ఎంత ఆక్షేపత ఉంటుందో, విషయాల మీద ఎంత రుచి ఉంటుందో, వివేకవంతుడికి ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి సదోష్టి మీద అంత ప్రీతి ఉంటుంది, అంత ఇష్టం ఉంటుంది, దాన్ని పొందాలనే కాంక్ష అంత ఉంటుంది. వాడి వివేకవంతుడు, వివేక రహితుడు, వాడు తెలియగలవాడు, వీడు తెలివి తక్కువ వాడిని ప్రహ్లాదుడు వర్ణించి చెప్తాడు. అక్కడ భాగవతం లోపల కలిగే పరిపక్షణం, బయటకెళ్తే ఎంజాయ్మెంట్. మళ్ళీ ఎంజాయ్మెంట్ అంటే ఏం తీసుకొస్తుంది? దుఃఖాన్ని తీసుకొస్తుంది, రోగాన్ని తీసుకొస్తుంది. శాస్త్రంలో చెప్తాడు, పూర్వ జన్మలో మనం అనుభవించిన భోగాలు ఈ జన్మలో మనకు రోగాల కింద వస్తున్నాయి. మనం ఒక పెళ్లి దగ్గర కూర్చున్నాం, పెళ్లి దగ్గర కూర్చుంటే ఎవరో అంటున్నారు, నా పక్కన కూర్చున్న ఆత్మ చైతన్యం అన్నా నాకు అంత ఇష్టం ఉండదు అని. పెళ్లి దగ్గర కూర్చుంటే ఎవరో అంటున్నారు, నాకు ఆత్మన్నా ఈ చైతన్యం అన్నా భగవంతుడు అన్నా నాకు ఇష్టం ఉండదని. మా ఇష్టం అనేది మామూలుగా పెళ్లి దగ్గర కూర్చుంటే కాలక్షేపం మాటలు చెప్తున్నారు. మనకే అలా గోళ, వారికి ఇష్టం ఉంటే మనకి ఎందుకు ఇష్టం రాయితే మనకు, వారికి చైతన్యం ఇష్టం ఏంటి మనకు కలిసి వచ్చింది, వారికి ఇష్టం లేదనుకోండి మనకు వచ్చిన నష్టం లేదు. ఆయనకి ఇష్టం ఉండటం వల్ల మనకు లాభం లేదు, ఇష్టం లేకపోవటం వల్ల ఆయనకి చైతన్యం ఇష్టం లేదు మనకు వచ్చిన నష్టం ఏంటి, మనకు వచ్చింది అక్కడ పెళ్లికి ఆయనతో గలాట ఏంటి మనకి. వారికి చైతన్యం అనే ఇష్టం ఉండగొట్టుంది, బ్రహ్మమనే ఇష్టం ఉండగొట్టుంది, ఆత్మనే ఇష్టం ఉండగొట్టుంది అని చెబుతున్నారు. మామూలు సామూహికంగా చెప్తున్నారు, వారికి ఇష్టం అని పట్టింది అని చెబుతున్నారు. నేను మౌనంగా ఊర కూర్చున్నాం మనం వారితో గలాసాగించుకొని, నా పక్కన డాక్టర్ గారు కూర్చున్నారు. ఆయన అన్నారు, మీకు ఆత్మ గురించి చైతన్యం గురించి ఏమి ఇష్టం లేదని చెబుతున్నారు, దాని అర్థం ఏం చెప్పమంటారు, వాటి గురించి మీకేమి తెలియదు అని అర్థం. ఆత్మలో ఏమి లేదు, చైతన్యుడు ఏమి లేదని మీరు చెబుతున్నారంటే వాటి గురించి మీకేమి తెలియదు అనే సంగతి మాకు అర్థం అవుతుంది. మన నోటితో చెప్పేది వారి నోటితో ఈశ్వరుడు చెప్పింది చేశారనుకో, అన్ని నోటికి ఈశ్వరుడు. ఒకసారి మనమైతే కట్టలేదు, ఎవరొకటి చెప్పి ఈశ్వరుడు చెప్పించేస్తాడు. అందరినీ మనం ఎక్కడ పెట్టగలం, కానీ అందరినీ మనం ఎక్కడ పెట్టగలం, ఈశ్వరుడు ఎవరెవరి నేరుకు పరిపూర్ణం వేస్తే వాళ్ళు చెప్పేస్తారు. నేను నిర్వీకారంగా కూర్చున్నాను తిరిగిద్దరు. ఎందుకు మాట వస్తే మాట వస్తుందో తెలిసి అందరు పోతుంది. అంటే నా భక్తులు డాక్టర్ గారు కాకినాడ వెళ్ళి ఆయన మట్టుకు ఊరుకోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నాకు చైతన్యం ఉండేమో లేదు, బ్రహ్మం ఉండేమో లేదు అంటే మీరు అన్నారు. దాని తయారీకి ముందు అసలు ఏమి చేయలేని సంగతి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు తెలుసు ఇప్పుడు ఏమి చేయలేని సంగతి అర్థం అవుతుంది. మీరు అసలు నోరు మూసి కూర్చుంటే ఇదిగిపోను, మనకు సబ్జెక్ట్ ఏమి రాదనుకుంటే 15 కూర్చుని మౌనంలో కూర్చుని వాళ్ళు పండితులు అనుకుంటారు. నోరు ఒప్పితే వాసన అంటే నోరు మూసుకుని పడుకుంటాం మనకి. డాక్టర్ గారు చాలా అందంగా చెప్పారు, మీరు కోపంగా చెప్పడం కాదు, దాని గురించి మీకు ఏమి తెలియదు అని సంగతి అర్థం అవుతాను అన్నాడు. అంటే మీరు తెలివి తక్కువతోనని తెలుస్తున్నారు అని, అది సాధించాలి ఇది సాధించాలి మీరు అనుకుంటారు అనుకోండి, మీరు అనుకుంటారు అనుకోవటం వల్ల ఏమిటంటే మీకు భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటారు, దానివల్ల కర్తృత్వం పెరుగుతూ ఉంటుంది. అది సాధించింది భగవంతుడికి, స్వార్థ రహితుడికి కానీ ద్వేషరహితుడికి కానీ ఆత్మార్హం కలగదు. ద్వేషరహితుడికి, స్వార్థరహితుడికి, ధైర్యానికి మాత్రమే ఆత్మను అందుతుంది, ఆత్మను అందుతుంది. అయితే ఉన్న వాళ్ళకి అందే సమస్యలే. కుర్చీల కోసం పీచులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, రెబ్బను కత్తిరించి కూడా పీచులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, శంకుస్థాపన మా చేయ చేయించకపోతే ప్రశ్న పదవులు రాజీనామా చేసేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా మంది మనం గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు కుర్చీ కోసం పెన్షన్ పెట్టుకునేవాళ్ళు ఉన్నారు. ఎవరు మేము కూర్చుంటాం, ఎవరు కుర్చీ మాట్లాడాలి. మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం చూడండి, సమాజంలో వాళ్ళు కుర్చీ కోసం పెన్షన్ పెట్టుకుంటారు. వాళ్ళని షేక్స్పియర్ అన్నాడు గొప్పవాళ్ళు కాదు గొప్పవాళ్ళు కింద అనుకుంటున్నారు మీరుదంటాడు వాడు. ఆ చిరకను ఎలా తయారు చేశారు ఎరుపుకి ఏదని అలానే ఇంకా అనుకుంటున్నాడు అంటే మేడ్డే కానీ గేట్నెస్ అక్కడ లేదు ఇంకా మేడ్డంతే అన్నాడు షేక్స్పియర్. ఎన్ని మూలతలంపు చేస్తుంది, ఎన్ని మూలతలంపు చేస్తుంది, అదే సైతాను. అది తల్లి వేరు లాంటిది, మూల వేరు లాంటిది, మీకు అనేక తలంపులు ఉన్నాయి, మూల తలంపు మూల వేరు లాంటిది. చెట్టు ఏది బతుకుందనుకోండి, ఆకులు ఎన్ని రాలిపోయినా కొమ్మలు ఎండిపోయినా మళ్ళీ కొట్టేసినా వర్షం పీస్తే మళ్ళీ వచ్చేస్తాయి. అలా మూల తలంపు ఉందని చెప్పి నువ్వు నమ్మటానికి వీలు జ్ఞానం వచ్చింది. ఆ మూల తలంపు మూలంతో సహా నశించే వరకు నువ్వు నమ్మటానికి వీలు లేదా మూల తలంపుని మళ్ళీ ఎప్పుడైనా జీర్ణించే అవకాశం. బైబిల్లో యేసుక్రీస్తు మాట చెప్తాడు, పరలోకం నాకు వెళ్ళిపోయేకి దేవకోటి. మామూలు ఇక్కడ చాలా మంది ఎవరి కుర్చీలో కూర్చోడానికి అలవాటు పడతారు కదా. ఇక్కడ స్వర్గరాజ్యంలో కూడా వీళ్ళు ఎవరికి వెనక అందు జనాలందరూ మంచి వాళ్ళ భక్తులను కూడా వెంటేసి వీళ్ళు ఎవరికి కూర్చుంటారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, మీ ముఖాలు ఎప్పుడూ చూడలేదు, అయితే మేము చించిన వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చున్నామని చెప్తారు. మీ ముఖాలు ఎప్పుడూ చూడలేదు, బయటికి పొండని చెప్తారు ప్రభు. అంటే జ్ఞాన సంపద లేని వాడిని, వినయ సంపద లేని వాడిని లోకం గుర్తించినా ప్రభు గుర్తించడు. ఈ గౌరవాలు ఈ పేరు ప్రతిష్టలు లోకం ఎంత లేదను, లోకం ఎంత లేదు అవి ఎంత లేదు, ప్రభు దృష్టి వీటికి అర్థం లేదు, అసలు భగవంతుడి దృష్టి అర్థం లేదు. నీ ముఖాలు ఎప్పుడు చూడలేదు, ఏం రెండు చెప్తాడు నీ ప్రభు. త్యాగులు కూడా చెప్తాడు, ఈ కోర్టులో పేదలు వాదిస్తూ ఉంటారు చూడండి, కోర్టులో వాదిస్తారు కదా పర్రడానికి ఎగ్నిస్ట్ గారు. మీరు ఇతరులు ఇంకా మీ వాదన అలవాటు పోట అక్కడ మీ ఉదర్మరాజు గారు కూడా వాదన చేస్తూ ఉంటారు, మార్గం చెప్పేస్తూ ఉంటారు. అది అన్నదారంలో చెప్తాడు కదా, ఇది కాకినాడ కోర్టు కాదని చెప్తాడు. చెప్తే కనడకు అర్థం కాదు, ఇది కాకినాడ వీళ్ళకి వాదించి అలవాట్లు పర్రోజు చేసి అలవాటు అలవాటు ఎక్కడ పోతున్నాయి, శరీరం పోయిన అలవాట్లు పో. ఈ అలవాటు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చెప్తారు, ఎవరు రామరు ఎన్ని ధర్మం కాదు, నీ కాకినాడ కోర్టు కాదు, నువ్వు చచ్చిపోయి వచ్చేసావు ఇప్పుడు ఇక్కడికి, నువ్వు ఏమైనా పనులు చేసావో కాకినాడలో మాకు చెప్తాను, నీకంటే ముందు వచ్చేసింది కాకినాడలో నువ్వు ఏం పనులు చేసావు, నీ చిట్టా వచ్చేసింది మా దగ్గరికి, నువ్వు ఎవరో నీ కాకినాడ కోర్టు కాదు ఇది. అంటే అక్కడ అలవాటు కాకినాడలో 300 కోట్లు చెప్పి అలవాటుని బట్టి అమదాబాద్ గారు కూడా లాగ్యం చెప్పడం మానరట్టారు. ఈ ట్యాబ్లెట్ చెప్పారు, అందుకే భగవాన్ కూడా అలవాట్లు ఎంత వేగంగా ఉంటాయంటే, భగవాన్ ఒక ప్రశ్న అడిగారు, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడనుకున్నారు, ఉంటే నా గురించి గోచరించడం లేదు, ఉంటే గోచరించాలి కదా. లేకపోవటం వల్ల గోచరించకపోవటం కాదు, ఉన్నాడు ఉన్నాడు లేకపోవటం వల్ల గోచరించడం లేదు, గోచరించకపోవటం కాదు. నీ అలవాట్ల నుంచి దుర్వాసం నుంచి విడుదల పొందుకున్నాడు లేదు ఇక్కడ తెలుస్తున్నారు. 10 మందికి నెలకు 5 కేలు జీతం వచ్చేవాళ్ళు చివరి వారంలో అప్పులు తిరుగుతూ ఉంటారు, అలవాట్లే కారణం. అలా అలవాట్లు లేకపోతే డబ్బు ఖర్చు పని లేదు, మనిషి అవసరాలు తగ్గించుకుంటే డబ్బుతో పని లేదు. పూర్వం మరి ఎక్కడ ఏ రూట్లో చూసినా డబ్బు ఉండదు, ఎందుకంటే మనకి ఏ అలవాట్లు ఏదనుకుని డబ్బుతో పని లేదు. అసలు కిందికి బట్టక డబ్బు ఎక్కువ అయిపోవడం, ఏ సంవత్సరం బడ్జెట్కైనా ఏ ఫ్యామిలీకైనా కేవలం కిందికి బట్టక డబ్బు ఎక్కువ అవ్వదు. అలవాట్ల గురించి డబ్బు అంటే భరం చేసేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎవరిని అడిగాను వారికి మీకు అభిప్రాయాలు ఇంటికి వచ్చినారు, వాళ్ళు ఇరిపోయారు, వాళ్ళ ఇద్దరు ఇరిపోయారు ఇంటికి వచ్చినారు అభిప్రాయాలు చక్కగా చెప్పాడు. ఎవరైనా నేను ఇంజనీర్గా ఉండేవాడిని మొట్టమొదటిలో వెనకాల పెట్టుకుని ఉండేవాడు, నేను ఇంజనీర్గా ఉండేవాడిని వెనకాల పెట్టుకుని ఉండేవాడు, ఇప్పుడు ఏం చేశాడని పెట్టుకుని ఉంటే మానేది ఇంజనీర్గా ఉంటాయని ప్రయత్నం చేశాడని ఇరిపోయా ఉన్నాడు. ఆ పెట్టుకున్నవాడు పెట్టుకుని ఉంటే పర్వాలేదు, పెట్టుకుంది ఎలా ఉన్నాడు పెట్టుకుంది, నేను నీ పెట్టుకుని ఉంటానని చెప్పాడు, నీ ఇంజిన్ నేను పెట్టినన్నాడు, నువ్వు ఎలాగైతే ఎలా వెళ్ళిపోతాడు, అలా సంవత్సరం కలిసింది ఆ పెట్టుకోవాలంటే మరి నేను ఇంజిన్గా ఉంటాను నువ్వు పెట్టుకున్నాడు అన్నాడు. 1 కోటి రూపాయల నుంచి తక్కువ చేశాను వాటాలు అంటున్నాడు. నీకు అవసరమైతే 1 కోటి రూపాయల నుంచి 2 కోటి రూపాయల నుంచి బిజినెస్ లో తప్పించేస్తాను కానీ నువ్వు మటుకు ఇంజిన్గా ఉంటాను ఒప్పుకోను. ఇంకే నీకు ఆ యోగ్యత లేదు అర్హత లేదు, నువ్వు పెట్టిగా ఉంటావు పనికి వస్తాను కానీ ఇంజిన్గా ఉంటావు పనికిరావు. అవసరమైతే 1 కోటి రూపాయలు ఇచ్చేసి గారు 1 కోటి రూపాయలు ఇచ్చి బిజినెస్ గురించి ఇక్కడ తప్పించేశానని చెప్పారు. ముందు రావటం పెట్టుగా ఉంటాను, నేను ఇందుగా ఉండి నేను పెట్టుగా ఉంటాను వచ్చేప్పుడు బాగానే 1 సంవత్సరం అయినా కానీ ఇవి రావాలనుకుంటుంది అక్కడ. ఏమన్నా మరి అలా ఎందుకు అనిపించింది అన్న సంస్కార రహితుడు. సంస్కారం కూడా ఎంతో ఎంతో సాధన తీస్తుంది కానీ సంస్కారం జ్ఞానం వదిలేండి, జ్ఞానం వదిలేండి, సంస్కారం కూడా ఎంతో సాధన తీస్తుంది కానీ రాదు. అయితే వాణి ఇంజనీ సంస్కార రహితం ఇంజనీగా పెట్టుకుని బదిలో కోటి రూపాయలు పోతే పోయి నేను కోటి రూపాయలు తప్పం చేశాను. మరి ఇంజనీర్లు అంటే ప్రమాదం కదండి, వాళ్ళు సంస్కార రహితుని మెడ్రాస్ తీసుకెళ్తాను కలకత్తా తీసిపోతుంది, ఆ డెస్టినేషన్ మార్చేస్తాడు వాడు, ప్రమాదం కదన్నది. అది గమ్యం మార్చేసేలా ఉన్నాడు అంటే కోటి రూపాయలు పోతే పోయినాడు వదిలేసాడు. ఇదంతా అలవాట్ల యొక్క వేగం, అలవాట్ల యొక్క వేదం. అయ్యే భగవాన్ అలవాట్ల నుంచి ముందు విడుదల పొంది లోపల వస్తువులు లేదు అయ్యే చెప్పక్కన మీకు తెలుస్తున్నది. మీకు లోపల అలవాటు అసలు సద్వస్తు భగవంతు మీ హృదయంలో ఉన్నారు. అలవాట్ల యొక్క వేగం వల్ల అని తెలియబట్టలేదు మీకు, లేకపోవటం వల్ల కాదు. మీకు పాయసం రుచి ఎందుకు తెలియటం లేదంటే జ్వరం వల్ల. ఆ జ్వరాన్ని తొలగించుకో అప్పుడు పాయసంలో రుచి ఉందనేది మీకు తెలుస్తుంది. అలవాటు వేగం వల్ల, తలంపుడు యొక్క వేగం వల్ల, మాటల యొక్క వేగం వల్ల, మాటలు కూడా సాత్వికంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. మనం అదే మాట మాట్లాడుతుంటే అవి సౌమ్యంగా ఉండాలి. మనం రచన చేస్తున్నాం అనుకోండి, ఏదో మాట మాట్లాడుతున్నాం అనుకోండి, అందరూ సందేశం ఉండాలి. వినే వాళ్ళ పట్ల, చదివే వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి, ఆక్షేత ఉండాలి. లేకపోతే అటువంటి ప్రసంగాలు అనవసరం, అటువంటి రచనలు అనవసరం. మన దగ్గర జ్ఞానం ఉంటే ఇతరులకు ఇవ్వగలం, మన దగ్గర శాంతి ఉంటే ఇతరులకు ఇవ్వగలం. మనం లేని మన దగ్గర లేని ఇతరులకు ఇవ్వలేము. అంటే నీ ఆలోచనలే, నీ అలవాట్లే నీకు ఆటంకులు, నీ అలవాట్లే నీ ఆటంకాలు, నీ తలంపులు నీ ఆటంకాలు, నీ ఆలోచనలు నీ అడ్డంకులు. వాటిని ఎంతవరకు తొలగించుకుంటే అంటే అంతవరకు నీకు పురోగమనం అవుతూ ఉంటుంది. అంతవరకు నీకు పురోగమనం తెలుస్తూ ఉంటుంది. వాటిని తొలగించుకుని నీ తొలగించకపోయినా నువ్వు బ్రహ్మన్న అయితే దాని కాలేజీ నీకు అనుభవం లేదు కాబట్టి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. బ్రహ్మమని తెలుసుకున్న వాళ్ళనే బ్రహ్మము, నీ తెలియని వాళ్ళు కూడా బ్రహ్మమే. కానీ ఏంటంటే అది తెలుసుకుంటే సుఖం తెలియకపోతే దుఃఖం, తెలుసుకుంటే యాతనే రహితులు అవుతాడు, తెలియకపోతే యాతన వాళ్ళు తోడుతూ ఉంటాడు. అసలు మనస్సు యాతన శరీరం, ఎక్కడ మనస్సు ఉంటే అక్కడ యాతనగా ఉంటాయి. సాధ్యం ఉంటరకు మన మనస్సును పొడిగించుకోకూడదు. మన మాట ద్వారా కానీ, మన చేత ద్వారా కానీ జరిగిపోయిన సంఘటన అస్తమానం తలపెట్టుకోవడం వల్ల కూడా మనస్సు పొడిగింపబడుతూ ఉంటుంది. మనం జరిగిపోయిన సంఘటనలన్నీ, జీవితంలో జరిగిపోయిన సంఘటనలన్నీ మళ్ళీ మనం నెమరేసుకుంటూ ఉంటాం అనుకోండి, అస్తమానం జ్ఞాపకం పెట్టుకుంటాం అనుకోండి, అది కూడా మాయ. దానివల్ల కూడా అహంభావం పొడిగించబడుతూ ఉంటుంది, మనస్సు పొడిగించబడుతూ ఉంటుంది, దేహభావన దేహాత్మ భావన బలపడుతూ ఉంటుంది. దేహమే నిజం, దేహమే ఆత్మ, దేహమే చైతన్యం, దేహమే సర్వస్వం అనే తలపు బలపడుతూ ఉంటుంది. అది ఎన్ని తరంపులు ఉంటుందని భయపడకు, ఎన్ని సందేహాలు వస్తే రాని భయపడకు, ఎన్ని కష్టాలు వస్తే రాని భయపడకు. ఈ కష్టం ఎవరికి వచ్చిందని ప్రశ్న వేసుకో. ఎవరికి వస్తుంది కష్టం? ఎవరికి వస్తుంది? ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే కష్టం లేదు. ఆ ఏర్పాటు కాపడాలని తొందరగానే పెట్టకూడదు, ఆ తెలివితేటగా పెట్టాలి. అది కదమ్మా, నీకు ఇష్టాలు కానీ మాకు ఇష్టాలు లేరు. ఏది మీరు వయసులో ఉన్నారు, మాంసం చేపలు తింటూ ఉంటారు, బాగుంది. వయసులో మసలు అయిపోయిన రోజు ఇంటి చేపలు తిందా, ఇల్లు కూడా ఉండటం కష్టం కదా. మానేది నీకు ప్రేమ ఉంది, వేపైన అలా అనాలి. జీవితంలో నటించబోతే రోజు వెళ్ళడం. మామూలుగా నీకు ప్రేమ ఉంది, నీ మీద నాకు ప్రేమ ఉంది. కానీ ఎవరు అభిరుచి రారు అని ఆ స్టేమిందే ఏర్పాటు కాపడం పెట్టి, ఏర్పాటు కాపడం పెట్టేస్తే మీ ఇంటికి మేము రావచ్చు, మా ఇంటికి మీరు రావచ్చు. మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. అలాగా సూత్రం గ్రహించి ఏర్పాటు కాపడం పెట్టేస్తే ఆ యాటిట్యూడ్ మార్చుకుంటే కష్టం కష్టంగా కలుపుతుంది, కష్టం కూడా దుఃఖం కూడా సుఖంగా మారిపోతుంది. అంటే నెగిటివ్గా చెప్పేవాడు పాజిటివ్గా చెప్పాలి. మన విషయాన్ని ఇప్పుడు కూడా ఎవరి మనిషికి చెప్పేటప్పుడు నెగిటివ్గా ఎప్పుడు చెప్పకూడదు, పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్గా చెప్పడం ఏమవుతుంటే మన చైతన్య స్థాయి పెరుగుతుంది, ఆ సమస్యకు పరిష్కారం. కాలు తెగదు, కాలు చెక్కగా దూరంగా ఉండొచ్చు. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తాయి, మన యాటిట్యూడ్ మార్చుకుంటే దుఃఖం లేదు. అసలు కొంతమందికి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ వాళ్ళని వాళ్ళే బాగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం ఏమవుతుందంటే మనకు సత్వగుణం పెరుగుతుంది. ఈ నేను ఎవరు నేను ఎవరనే ప్రశ్నలో నిజేసేప్పుడు మనం నేను ఎవరిని ప్రశ్న వేసుకుంటున్నా, ఆ నేను తొలగించుకోవడానికి నేను ఎవరనే ప్రశ్న. ఈ రూపం నాది, ఈ రంగు నాది, ఈ శరీరం నాది, ఆ ఒక తలం తీర్చిపెట్టి మీకు సరిపోతుంది. ఆ పిడత ఈ రూపం నాది, ఈ రంగు నాది, నేను ఎర్రగా ఉన్నాను, ఆ కామం ముడిచిపెట్టేసే మెట్టయిపోతుంది. నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను చల్లగా ఉన్నాను, అది పలానా రూపం నాది, ఈ రూపం ఉంది, ఈ పేరు నాది అనుకుని అవి విడిచిపెట్టేసింది అనుకోండి. పిడతగా ఉన్నప్పుడే విడిచిపెట్టేసింది, మట్టిగా ఉంటుంది, ఇంత పిడతగా ఉండదు. ఆ పిడతను ఇలా పడగొట్టే ఎక్కర్లేదు, పిడతను కలి బలవంతాలు ముక్కలు చేసే ఎక్కర్లేదు పిడతను. అవి పిడతగానే ఉన్నప్పుడే పిడతకుని రంగు చోటు కానీ పిడతకుని రూపం చోటు కానీ తాలాత్మకాలు మానేసింది అనుకున్నప్పుడు అవి ఎలా ఉంటుంది అట్టింది, మట్టిగా ఉంటుంది అట్టింది. మనం కూడా శరీరం చనిపోక్కర్లేదు, శరీరం ఉండగానే బ్రహ్మగా ఉండవు. శరీరం చనిపోయే వరకు మనకి బ్రహ్మభావన అది, శరీరం ఉండగానే రూపం ఉండగానే ఓ రూపంతో పేరుతోటి రంగుతోటి యాక్షన్ తోటి తాలాక్యం పొందడం మానేస్తాం అనుకోండి, ఇప్పుడు మనం బ్రహ్మవైపు వస్తుంది. శరీరం చనిపోయేవారు కాదక్కర్లేదు, అసలు మనం అంతా మనం ఇప్పుడు భగవంతుల్లోనే ఉన్నాం. చేయించేది భగవంతుడు, ఆడించేది భగవంతుడు. గర్భవంతుల్లో ఓసారి మనకు జ్ఞానం కలగజేయటం కోసం సంగతిని కల్పించేది భగవంతుడు. ఎవరి వ్యక్తిలో ఉన్నది భగవంతుడు. మనం ఎక్కడ ఉన్నాం? ప్రపంచం భగవంతుల్లో ఉంది. మనం ఎక్కడున్నాం? భగవంతుల్లో ఉన్నాం. ఆ భావన మనకు భయపడితే ఇప్పుడు బ్రహ్మం అయిపోతుంది. పూర్వం ఉన్నవాడు భగవంతుడు, నువ్వు జన్మించేవాడు భగవంతుడు, రాబోయే కాలంలో ఉన్నవాడు ఇంకా భగవంతుడు. మనం లేము, ఉన్నది ఆయన. కానీ మనం ఉన్నాం, ఆయన లేడు అనుకుంటున్నాం. ఆయన ఉన్నాడు, మనం మనం లేము. భగవంతుడు ఉన్నాడు, లోకం ఉండు, పునర్జన్మలు ఉన్నాయి. నేను ఉన్నాను అంటే మూలతరంకు, నేనున్నాను ఇవన్నీ సాధనలో బాగా కొంతమంది వైఖరిగా చెప్తారు. ఇవన్నీ కూడా సాధనలో, ఓ సాధనలో పరిణామంలో ఇవన్నీ భాగాలు. కానీ నేను విష్ణువేవి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను, లోకం ఉంది, మనం వెళ్ళి భగవంతుని అర్చించటం ఇవన్నీ పడిపోతాను కాదు. భగవంతుడికి ఇవన్నీ సాధనలో భాగాలు, ఇవన్నీ కూడా సాధనలో భాగాలు. మీ విడికెళ్ళటం, అక్కడ పూజ చేసుకోవటం, రావటం ఇవన్నీ సాధనలో భాగాలు. ఇవన్నీ ఈ సాధనలో భాగాలు. జ్ఞానం దృష్టిలో లోకము లేదు, లోకము లేదు, కర్మ లేదు, ఏమి లేదు, బాణం లేదు, గంధం లేదు. రూపం ఎక్కడ కల్పింపబడింది? మట్టిలో కలిపబడింది. రంగు ఎక్కడ కలిపబడింది? ఒకటి పెప్పడి తాయి అంటే ఎర్రగా ఉన్నాం అనుకుంటే ఎరుపు రంగుతో తాదాత్యం పొందు. అది ఎరుపు ఎక్కడ కల్పించబడింది? మట్టిలోనే కలుపు. అన్ని జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఇవన్నీ ఎక్కడ కల్పించబడ్డాయి? బ్రహ్మములో కల్పించబడ్డాయి. అని జ్ఞాని విష్ణు బ్రహ్మం ఒకటే. మీరు అందుకుంటున్నారా? ఆ తిరత పోవక్కర్లేదు. తిరతగా ఉండగానే దానికి రూపంతో రంగుతో తాదాత్యం పోయింది అనుకుని ఎలా ఉంటుంది? మట్టిగా ఉంటుంది. మనం కూడా ఏంటి, జీవించి ఉండగానే రూపంతో నామం చోటి యాక్షన్ తోటి ఓ క్రీతో తాదాత్యం కనుక పోతే ఇప్పుడు కూడా మనం బ్రహ్మముగానే ఉంటాం. ఆనందమే ఆనందం, శాంతి శాంతి, సుఖమే సుఖం. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. ఇన్ని రూపాలు ఎవరు జన్మించాడు? భగవంతుడి. ఇన్ని తిరతలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టిలోంచి. ఆ పిడత ఒక్క పెడితే కానీ మిగతా పిడతలు కూడా మట్టిలో ఉంచి వస్తున్నాం. ఎరగ పుట్టినవాడు భగవంతుడు, ఇప్పుడు పుట్టేవాడు రాబోయే రాబోయే భవిష్యత్తులో కూడా పుట్టేవాడు భగవం. ఉన్నవాడు ఒక్కడే, పుట్టేవాడే ఆయనే, ఉన్నవాడే ఆయనే. ఆ బ్రహ్మభావంలో అసలు మన మనసు బాగా ముట్టడానికి వెళ్ళదు. ఎవరిని ఇష్టపడతాం, ఎవరిని ఇష్టపడతాం? ఆ వివేక బలం, ఆ ధ్యాన బలంలోనే మనకు వస్తువు వ్యక్తమవుతుంది. అది అది ఉద్యోగమే చెప్తాడు. అది నోటి మాత్రమే ధ్యానింపబడింది. అది తప్పించి ఏం ధ్యానించే మీకు ఏమొస్తుంది? మిగిలేదు దుఃఖం, మిగిలేదు అశాంతి, మిగిలేదు రోగం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేని ఏ వస్తువుని అయితే ధ్యానింపబడనదో ఆ వస్తువుని ధ్యానిస్తే పరిణామంలో దుఃఖం. అది ఉద్యోగం చెప్తాడు. నోటి మాత్రమే హృదయంలో ఉన్న బ్రహ్మము నోటి మాత్రమే ధ్యానింపదగలింది. అంటే అది తప్పించి ఏం ధ్యానం చేసి మీకు మిగిలేదు దుఃఖం, మిగిలేదు అశాంతి. మరించదగినది బ్రహ్మం అయితే అది ఏంటంటే అది తప్పింది. మీరు ఏం స్మరించలేదు, చూడదు మిగిలేదు జీవితంలో దుఃఖం అని చెప్పకుండా చెప్తున్నాడు. స్మరించదగినది అది ఉంటే అంటే దాని దాన్ని తప్పింది ఏం స్మరించలేదు. మీకు పరిణామంలో దుఃఖం మిగిలిపోతుంది. ఆలోచించదగినది అది ఆలోచించదగినది అది ఉంటే దాని తప్పింది ఏదో ఆలోచించిన పరిణామంలో మీకు దుఃఖం. తెలుసుకోదగినది అది ఉంటే తెలుసుకోదగినది అది ఉంటే దాని తప్పింది ఏం తెలుసుకున్నాయి. అవి కొత్తగా ఉపయోగపడతాయి కానీ జ్ఞానానికి ఉపయోగపడవు. అది మనకు సాగుతుంది కదా కోటి విద్యలు కూతు కొడకాను. చదువు వలన ప్రహ్లాదుని చెప్తాడు కదా, చదువు వలన నువ్వు చావు లేని చదువు వలన. అంటే నువ్వు జీవించుండగా, మరణ రహిత స్థితిని పొందాలి. శరీరానికి ఉండగానే శరీరానికి చావు రాకముందే చావు లేని స్థితిని నువ్వు పొందగాలి. ఆయుర్యం నేర్చుకో, అదే ఆత్మ నుంచి. ఆ విద్య అనేది నాకు వచ్చే వరకు ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య, ఆత్మశాంతి, ఆత్మ యొక్క వైభవం నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఒక దుఃఖం కాదు అన్ని దుఃఖాలు నేను వెంటాడుతూనే ఉంటాయి. సర్వ దుఃఖ రహితం పోవాలి. ఇంకా ఆత్మజ్ఞాన సముపార్జన ఒకటే మార్గం, అంతకంటే వేరే మార్గంలో. అంటే మీరు ఏదైతే ఏ వస్తువునైతే మీరు పొందుదామనుకుంటున్నారో, ఏ జన్మనైతే మీరు పొందుదామనుకుంటున్నారో, మీరు చేసే ప్రయాణం కూడా అంత మీకు హితవుగా ఉండాలి, స్వీట్గా ఉండాలి. ఆ స్వీట్నెస్ తప్పింగ్ దగ్గర మిస్ అయిపోతారు. మీరు పరీక్ష పాస్ అయిన రోజు ఎంత సంతోషంగా ఉంటారో, పరీక్ష కోసం చదివే రోజును కూడా అంతే సంతోషంగా ఉంటారు. అంటే మీ గోల్ మీద, గమ్యం మీద ఎంత ప్రీతి ఉందో, ఆ గమ్యాన్ని పొందే మార్గంలో కూడా అంతే ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి తప్పింది అనుకోండి, ఆ గమ్యం పొందలేరు, మిస్ అయిపోతారు గమ్యం. అంటే దానివల్ల టైర్ అవ్వమ్మని ఇదేమర్థండి, మన గమ్యం మీద ఎంత ఇష్టం ఉండవు, గమ్యం మీద ఎంత ప్రీతి ఉండవు, దాన్ని పొందే చేసే ప్రయత్నంలో కూడా అంత ఇష్టంగా అంత ప్రీతిగా ఉంటాయి అనుకోండి, మన శరీరం టైర్ అవ్వదు. శరీరానికి ఆరోగ్యం కాపాడుకోవాలి, మనసుకి శాంతిని కాపాడుకోవాలి. ఆ గమ్యం చేరుకోవాలంటే శరీరాన్ని కంఫర్ట్గా ఉంచాలి, మైండ్ని కంట్రోల్లో ఉంచాలి, శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకోవాలి, మనసులో శాంతిని కాపాడుకోవాలి. ఈ రెండు నిజం కాదు, శరీరం నిజం కాదు, మనసు నిజం కాదు. అంటే వీటిని పొందటం కోసం, లోపల బ్రహ్మమును పొందటం కోసం కంఫర్ట్లో ఉండాలి. నేను బాడీ కంఫర్ట్లో ఉండాలి, మైండ్ కంట్రోల్లో ఉండాలి. ఈ ఉండటం వల్ల మనకు ఆత్మానుభవం పొందటానికి ఈ ముందు పనిముట్లు కింద బాగా ఉపయోగపడతాయి. మన శరీరానికి ఎప్పుడూ రోగం లేదనుకున్న శరీరమే గుర్తుండదు మనకు. పూర్ణమైన ఆరోగ్యం అంటే ఎవరంటే శరీరం ఎవరికైతే జ్ఞాపకం రావటం లేదు పూర్ణమైన ఆరోగ్యం.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల
ధ్యాన బలం పెంచుకోవడంలో కూడా వాసనలు సన్నబడతాయి. ఆ వాసనలో ఆ తెర తిరిగిపోతుంది. ధ్యాన బలం పెంచుకునే కొద్ది ఆ ధ్యానం చేసే మనసు పరచబడి తిరిగిపోతుంది, అంటే చిరిగిపోతుంది. మీరు మనసుతోనే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ మనసుతో ధ్యానం చేయగా చేయగా మనసే చేస్తున్నాయి, ధ్యానం చేయగా చేయగా మనస్సు పరచబడి చిరిగిపోతుంది. మనకి బ్రహ్మానుభవం పొందటానికి, బ్రాహ్మస్థితి పొందటానికి అధ్యక్షుడు కూడా అది. ఆ ఈశ్వరుని అనుగ్రహం, ఈశ్వరుని దయ, ఈశ్వరుని ప్రేమ ఎప్పుడు ప్రవహిస్తుందో మన ముహూర్తం చెప్పలేదు కానీ అది ప్రవహించటం ప్రారంభించింది అనుకోని మన అహంభావన పెద్ద రాయి ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఎప్పుడో వచ్చేస్తుంది ఆ ప్రవాహం. మీరు ఏనుగు ఎంత బలంగా చాలా బలంగా ఉంటుంది, ఏనుగు తీసుకెళ్ళి గోదావరి వరదలు పడండి, ఏనుగు ఎలా జంచడం వరద అనుకుంటుందో జంటే చూసిపోతుంది సముద్రంలో. అలాగే ఆ ఈశ్వర దయ ప్రవహించాలి, కానీ ఆ ప్రవహించడం ప్రారంభమైన ఆంభావనే ఏనుగు, ఆంభావనే పెద్ద ఏనుగు ఆ ఈశ్వరుని దయనే ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మన చూస్తే గంటలేమంటే దాని గంట కాంతిసేపు ముక్కు మూసుకుని, కాంతిసేపు కళ్ళు మూసుకుని, కాంతిసేపు గుడి చుట్టూ తిరిగి ఏ ప్రయత్నాలు చేస్తాం కానీ ఆ ప్రవాహంలో చచ్చిపోయి పోవాలి. కానీ మన చూస్తే గంటలు ఉంటారు, బతుకుని ఎనిగిపోతుంది, చచ్చిపోయి ఎనిగిపోతుంది. ఆ ప్రవాహంలో బతుకుని ఎనుగు కూడా ప్రయత్నం చేసిన ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈ అహంభా ఆ ఈశ్వరుని దయ వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా ఈ అహంభావం ఉండటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇంకా చాలా జన్మించాలి ఉండటానికి. అయితే ఉండటానికి అది కాళీ చేతులు కొట్టుకుంటుంది అహంభావం ఉండటానికి. ఆ దయనే ప్రవాహంలో దీనికి అది కాళీ చేతులు కొట్టుకుని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనం ఏదో కాంతిపు జపం చేసి, కాంతిపు ధ్యానం చేసి దాన్ని గుంటుగా చూస్తాం, గుంటుతున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రయత్నం కనిపిస్తుంది, కానీ ఆ రాయి కలగదు. అంటే మన ప్రయత్నం ఏమవుతుందంటే, మన ప్రయత్నం అహంకారమే రాయిని కలపలేదు, మన ప్రయత్నం దైవికంగా మారిపోతుంది. మన ప్రయత్నం ఈశ్వరుని దైవికంగా మారిపోయి ఈ బండను కొట్టుకుపోతుంది, బయట గుర్తించుకుపోతుంది. అయితే మనం తెలియజేట్ల వల్ల కేవలం చేస్తూ ఉంటే అది సాధ్యం కాదు. మనం తెలియజేది గోడ పక్కన ఏముందో తెలియదు, మన తెలియజేట్లు ఏంటి. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు, మన తెలివితేటలేదు. తెలివితేటలు మంచియే, దాంతో సాలాక్ష్యం పొందకూడదు. వివేకం మంచిదే, దానితోటి సాలాక్ష్యం పొందకూడదు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు వివేకాన్ని ఉపయోగించుకోవాలి, వదిలేదు. మన అన్నం తినే కంచం కాదు, అన్నం కంచం అన్నం తింటాం, కానీ కూడా తీసుకెళ్ళి అవసరమైనప్పుడు తీసుకుంటే అన్నం కంచం పెట్టేస్తాం. మన తెలుగు కూడా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. అందుకే నేను తెలివైన వాడిని, నేను తెలివైన తెలివితో సాలాక్ష్యం పొందడం ప్రారంభిస్తే గోల్ మిస్ అయిపోతుంది.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల
అరుణాచ
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల
పేరు గలపదనే పట్టి లాగుతుంది పేరు గలపదనే పట్టి లాగుతుంది నీ మహిమ కనుగురు ఎవరు అరుణాచలం అది ఆకర్షణ అరుణాచలం వచ్చేటప్పుడు భగవాన్ చెప్పారు అరుణాచలం వచ్చే ఒక మహాప్రవాహంలో మహావేగంలో గడ్డి పెరకలంత తీరిగ్గా కొట్టుకుపోతుందో నేను మధుర నుంచి అరుణాచలం అలా వచ్చానని చెప్పాడు అది ఆకర్షణ అది అట్రాక్షన్ అది ఈశ్వరుడు పట్ల ఒక మామూలుగా నేను ప్రయత్నం చేసి రాలేదు ఒక మహాప్రవాహంలో గడ్డి పరగ ఏమిటి కాదు గడ్డి పరగ ఎంతో తేలిగ్గా కొట్టుకుపోతుంది మధుర నుంచి అరుణాచలం వచ్చాను అతి ఆకర్షణ అరుణాచలం ఆకర్షణ ఈశ్వరుని ఆగ్రహం కూడా ఈశ్వరుని దయ్యే ఈశ్వరుని ఆగ్రహం కూడా ఈశ్వరుని దయ్యాన్ని గుర్తించిన వాళ్ళు ధన్యులు ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు కష్టాలు పంపిస్తాడనుకోండి ఆ కష్టాలు పంపాలని పంపడం మీరు పాఠాలు నేర్చుకుంటాను మీరు ఆ కష్టాలు పంపకుండా పాఠాలు నేర్చేసుకుంటున్నారు అనుకున్నారు రాజుగా కూడా చాలా సాధ్యం అది సర్వసాధారణంగా కష్టాలు పంపి మీకు పాఠాలు నేర్పుతాడు ఎవరు ఈశ్వరుడు ఆ కష్టాలు పంపక్కడ లేకుండా తెలుగు చేసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు రాజాకి వాడు సుయ్య ఇది వాళ్ళు నిప్పు ముట్టుకున్నారు నిప్పు ముట్టుకుంటే వాళ్ళకి కాలింది మనం నిప్పు ముట్టుకోకుండా ముందే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాడు రాజాకి మనం ముద్దులు శుద్ధులం అంటే మనం కూడా నిప్పు ముట్టుకుంటే కానీ మనకు కాకుండా సంగతి మనకు తెలియదు మనం శుద్ధులం ముద్దులం అంటే రాజాకి పేరు గొప్పదనంటే ఎవరికి వాడు అనుభవాన్ని వాడు సొంతం చేసేసుకుంటాడు మనకి ఆ చేత కదా మనం కూడా ఏదో నిప్పు ముట్టుకుని కాల్చుకుని మళ్ళీ అక్కడ అంటే ఆంటిమీటర్లు రాసుకుంటేది కానీ అది మనకు తెలియదు అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు మీకు ఎప్పుడైనా కష్టాలు పంపించడం కోసం పాఠాలు నేర్చుకోవడానికి ఆ కష్టాలు పంపక్కర్లేకుండా మీకు పాఠాలు నేర్చుకుంటే కష్టాలే పంపడు వాడు రాజాజీ అంటే రాజాజీకి మనకి తేడా ఏంటంటే వాడు తెలుగు చేత అది పాఠం చెప్పించుకుంటాడు రాజాజీకి తెలుగు ఉందని ఆ తెలుగు వాడికి పాఠం చెప్తా ఉంటుంది కానీ మన తెలుగు మనకి ఇంకా పాఠం చెప్పే ఆ స్థాయికి మనం ఎదగలేదు వాడి తెలుగు వాడికి పాఠం చెప్తా ఉంటుంది వాడి వివేకం వాడికి పాఠం చెప్తుంది వాడు రాజాజీ
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ